ರಮಣಾಂತೇವಾಸಿ ಶ್ರೀ ವಾಸಿಷ್ಠ ಗಣಪತಿ ಮುನಿ ಮೈತ್ರಾವರುಣ ವೇದೈರ್ಬೋಧವತೇ ಗಿರಾಂ ವಿಲಸಿತೈಹಿ ಸಮ್ಮೋದ ಮುದ್ರಾವತೇ ಧೀರೈರ್ಭಾರತ ಸೂರಿಬಿರ್ಬಲವತೇ ಪೂರ್ವೈಹಿ ಪ್ರತಿಷ್ಠಾವತೇ ಮಂತ್ರೈರ್ಮಿತ್ರಾವತೇ ಮಹರ್ಷಿ ಚರಣೈರಾಚಾರ್ಯ ಲಕ್ಷ್ಮೀಪತೇ ಕಾವ್ಯೈಹಿ ಕಂಠವತೇ ಧಿಯಾ ಧನವತೇ ಕಸ್ಮೈ ಚಿದಸ್ಮೈ ನಮಃ. జ్ఞానికి సంకల్పం ఉండదంటారు పెద్దలు. వారు కర్మబద్ధులు కారు, స్వతంత్రులు అనునది కూడా శాస్త్ర నిర్వచనము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనునది గీతాచార్యుని నిర్వచనం. సంకల్పం లేనిదే అవతారం ఎత్తనిదే ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? ఈశుడు మహాయోగి, ఈ సృష్టి అతని సంకల్పమే కదా. ఇలా పరిశోధిస్తే స్వార్థచింతనయే నిజమైన సంకల్పమని, ఈశుని పరంగా జరిగేది ద విల్ ఆఫ్ ద లార్డ్ అని సులువుగా తెలుస్తోంది. అంటే జ్ఞానిలో కలిగే తలంపు ఈశుని తలంపుగాన వారికి తమకంటూ కోరికలేమీ ఉండవు. ఈ విషయాన్ని తెలపడానికే వారు సంకల్ప శూన్యులని పెద్దలంటారని మనం అనుకోవాలి. దేశహితం ప్రజాక్షేమం అనేవి ఈశుని సంకల్పాలు కావున అటువంటి తలంపుతో జన్మించిన వారు అవతార పురుషులే అవుతారు. దేహి నిజతేజ కింకర జనాయ ఈశ్వర గణానాం భారతహితాయ సర్వద జనోయం వాంఛతి నముక్తిం దేశకుశలాయ ప్రార్థయతి శక్తిం. హే గణేశ, నీ సేవకులైన భారతీయుల హితము కొరకు వారికి నీ తేజస్సును, కాంతి, ఉత్సాహం ఇమ్ము. సర్వదా నేను ముక్తిని కోరను. భారతదేశం భద్రంగా ఉండాలి, అందుకు తగిన శక్తిని నాకిమ్ము. గణపతి గీతము. వాసిష్ఠ గణపతి ముని వ్రాసిన గణపతి గీతములోని శ్లోకాలివి. ఇందు ధర్మ సంస్థాపనే వారి సంకల్పం అని తేటతెల్లం అవుతుంది. ఇది కోరిక కాజాలదు, ద విల్ ఆఫ్ ద లార్డ్ అని అనాలి. భగవంతుడు ఋషి, తపస్వి, కవి, మంత్రద్రష్ట, మంత్రకర్త, వేదమూర్తి అయిన గణపతి మునీంద్రుల వ్యక్తిత్వం అక్షరాలలో ఇమడ్చడం కష్టం. వారి గురించి ఏది వ్రాసినా అది ప్రయత్నమే అవుతుంది, కానీ పరిపూర్ణం కాజాలదు. ఈ వ్యాసం అటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. అతడొక దేవదూత, పుట్టుకతోనే కవి. స్వాధీనే హృదయే వాణి సర్వమర్థంచ పశ్యతి మనసా రంజిత వాణి వ్యష్ఠే రనుభవం మితం. హృదయ ప్రజ్ఞతో పలికిన వాక్కు అన్ని విషయాలను తెలుపుతుంది. మనస్సుచే కూడిన వాక్కు వ్యక్తి యొక్క అనుభవమునకు మాత్రమే పరిమితమవుతుంది. కావున హృదయ ప్రజ్ఞతో పలికిన వాడే కవి. అతడే నిజమైన క్రాంతి దర్శకుడు. గణపతి నాయన నిర్వచనం ఇది. హృదయము నుండి వెలువడే వాక్కు పరావాక్కు, అది శక్తియుక్తమైనది. గణపతి ముని వాక్కు అటువంటిది. కావుననే అతడు అక్షర స్వరూపం గణపతి అయ్యాడు. కవిత్వాన్ని సహజం చేసుకుని తపోలోకంలో అన్వేషణ సాగించారు వారు. ఈ ప్రయాణంలో వారు భరత ధరిత్రిలో గల పలు క్షేత్రాలలో క్షేత్ర పాలకుల దర్శనం చేసుకోగలిగారు. ప్రతి ప్రదేశంలోనూ క్షేత్రదేవత అతనికి స్వాగతం పలికి ఆదరించింది. అయ్యను అరుణాచలుని వెతుకుచూ శ్రీ రమణులు అరుణాచలం చేరుకోగా, అమ్మను జగదీశ్వరిని వెతుకుతూ గణపతి ముని తన పయనం సాగించారు. చివరికి అరుణాచలంలోనే వారి అన్వేషణ ముగిసింది. తండ్రి వద్ద ద్వాదశ మంత్రదీక్ష పుచ్చుకున్న గణపతి సమయాచార పద్ధతిలో శ్రీచక్ర పూజ చేసేవారు. సమయ అంటే బ్రహ్మము నాతో ఉన్నాడు అని అర్థము. ఇది అద్వైతమునకు విరుద్ధము కాదు. పరమేశ్వరీ పూజా విధానము ఇందు కలదు. కావుననే గణపతి ముందుగా దేవీభక్తుడైనాడు. వారికి 20 ఏండ్లు వచ్చేసరికి తపస్సు ఫలస్వరూపం దాల్చింది. భువనేశ్వరమునందలి భువనేశ్వరీమాత ప్రత్యక్షమై అతనిచే తేనె ద్రావించినది. ఆ అనుభవాన్ని తనకు కలిగిన మధుకటాక్ష ప్రాప్తిగా వారు తెలిపియున్నారు. అతని కవిత్వ బాణిలో శంకర కాళిదాసుల ప్రభావం అధికంగా కానవస్తుంది. నవద్వీపంలో జరిగిన అఖిల భారత సంస్కృత సమ్మేళనంలో పండితులు వానికి కావ్యకంఠ బిరుదంతో సత్కరించారు. వారి తాత్విక దర్శనం ఆదిశంకరుల తలపింపచేస్తుంది. ఆయన వ్రాసిన విశ్వమీమాంస, మనీషా సంగ్రహం, ఇంద్ర సహస్రం ఇత్యాదులు ఇందుకు దర్పణాలు. హైందవ సంస్కృతి పతనానికి పుక్కిట పురాణాలు కారణం అంటారు వారు. ఇందు ఆయన విమర్శ నిత్య నవీనంగా ఉంటుంది. వేదములందు చెప్పబడిన ఇంద్రుడే ఈశ్వరుడని పురాణములందు ఇంద్రుని అపహాసం చేశారనున్నది వారి వాదన. ఇలాగే రేణుకగాథ, దక్షయజ్ఞం ఇత్యాదులయందు ఆయన విమర్శ సహేతుకంగా కానవస్తుంది. 1903 తొలిసారిగా తన సోదరుడైన శివరామ శాస్త్రితో అరుణాచలం వచ్చారాయన. 3 రోజుల పాటు అచట సత్రములో భోజనం చేసి క్షేత్ర దర్శనం చేశారు వారు. 4వ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి కావడంతో సత్రములో భోజనం దొరకలేదు. పగలంతా ఉపవాసం ఉన్నారు వారు. చీకటి పడేసరికి ఆకలి, నీరసం అధికమయ్యింది. అన్నం దొరికితే బాగుణ్ణు అన్నాడు తమ్ముడు. అంతలో ఒక విప్రుడు అచటికి పరుగు పరుగున వచ్చాడు. అయ్యా, నా భార్య ఏకాదశి వ్రతము పాలిస్తున్నది. 2 బ్రాహ్మణులకు భోజనము పెట్టుట వ్రత నియమము. మీరు విప్రబాలకుల వలేనున్నారు. మా ఇంటికి వచ్చి విందారగించి మమ్ము అనుగ్రహించండి అని వేడుకున్నాడతడు. 2 విప్రుని ఇంటికి వెళ్లారు. అచట ఆకులు వేసి ఇల్లాలు వడ్డించసాగింది. గణపతి ఆ మాతృమూర్తిని చూశాడు. ఆమె ముఖం చంద్రునకు దీటుగా షోడశ కళలతో కానవచ్చింది. పెదవులపై చిరునగవునందలి మకరందామృతమును గణపతికి పంచిపెడుతోందామె. చూపులలోని కరుణ, మాటలలోని ఆదరణ అతనిని పరవశం కావించాయి. అతడు భక్తితో తన్మయం చెందాడు. అంతలో ఆమె, నాయన ఆకలితోనున్నావు, అన్నం తిను అని తట్టిలేపింది. 2 భోజనం చేసి తాంబూలములు వేసుకొని అచటనే వీధి అరుగుపై నిద్రపోయారు. తెల్లవారింది. లేచి చూడగా అచట విప్రుని ఇల్లు కానరాలేదు. తుప్పలు, డొంకల మధ్య గల వినాయకుని ఆలయమది. ఏమి విచిత్రము! క్షేత్రపాలిక అపితకు చాంబ తనయుని ఆదరించిన వైనమిది. 1907 కార్తీక మాసంలో మరి ఒక విచిత్రం జరిగింది. అప్పుడు అరుణాచలంలో కార్తీకోత్సవాలు జరుగుతున్నాయి. అరుణేశుడు తన కుటుంబంతో రథారూఢుడై పురవీధుల ఊరేగుతున్నాడు. గణపతిముని వేలూరు నుండి అరుణాచలం వచ్చారప్పుడు కొండ వెనుక భాగాన గల నైరుతి లింగ స్థలంలో ధ్యానంలో ఉన్నారు వారు. ఆ రోజు 8వ రోజు ఉత్సవం. మర్నాడు స్వామి ఆలయ ప్రవేశం చేయవలసి ఉంది. అకస్మాత్తుగా ధర్మశాల వరకు వచ్చిన రథం అచట ఆగిపోయింది. పురజనులు ఎంత ప్రయత్నించినా అది కదలలేదు. చీకటి పడింది. నిరాశతో, భయంతో ప్రజలు ఇండ్లకు పోయారు. రాత్రి 10 సమయం. గణపతి ముందు ఒక ఆకారం కనిపించింది. అతడు ఆలయ పెద్ద పూజారి. అయ్యా, స్వామి రథం కదలలేదు. మీరు చెయ్యి వైచినా అది కదులును. ఇది స్వామి ఆజ్ఞ, మీరు రండు అని చెప్పి అతడు చకచకా వెళ్ళిపోయాడు. గణపతికి ఏమీ అర్థం కాలేదు. మరల ధ్యానంలో కండ్లు మూసుకున్నాడు. అంతలో అశరీరవాణి పలికింది. గణపతి, ఈసుని రథాన్ని పోయి కదుల్చుము అని. వెంటనే గణపతి పురానికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. రాత్రి రథం నడుపకూడదుగాన మర్నాడు ఉదయం అచటికి వెళ్ళి అంబికాస్తుతి గావించి రథము యొక్క గొలుసుని పట్టుకుని అందరినీ లాగమంటూ తాను కూడా లాగాడు. ఆశ్చర్యం! కదలని రథం కదిలింది. అదే ఊపులో, ఆవేశంలో అతడు కొండెక్కాడు. అచటొక కదలని రథం కనిపించింది. అతడే బ్రాహ్మణస్వామి. విరూపాక్ష గుహ ముందునగల రాతిపై గణపతి రాకకు స్వాగతం పలుకువాని వలె కూర్చుని ఉన్నాడు. 2 ఇంచుమించు సమవయస్కులే. గణపతి 1 పెద్ద. గణపతికి అతడు సుపరిచితుడే. కానీ ఆ రోజు అతడొక గురుస్వరూపం. గణపతి మాటలలో చెప్పాలంటే, శాంతిర్నితాంతమధిక పరమాస్య శక్తి, వైరాగ్యమద్భుతమం కరుణాతు సాంద్ర, జ్ఞానం నిరస్నకుహనం మధురంచ వృత్తం, నూనం నిదర్శనమయం రమణో మహర్షి. ఇతనికి శాంతి అత్యంతము. శక్తి పరమోత్కృష్టము, వైరాగ్యము అద్భుతతమము, కరుణ సాంద్రము, జ్ఞానము మాయను మటుమాయము గావించినట్టిది, వర్తనము మధురమైనది. కావున మానవులకు ఆదర్శమైన వాడీతడు. 44 గణపతి మోకాళ్లపై నిలబడి సంపూర్ణ శరణాగతుడై బ్రాహ్మణస్వామి చరణములను తాకి, స్వామి, బహుళ తపము చేసియున్నాను, శాస్త్రములు నా అధీనములు, అనేక మంత్రములు జపించి తిని, కాని తపస్వరూపము ఎరుగనట్లుంటి, నీవు ఎరుంగుదువు, నన్ను అనుగ్రహింపుము అని వేడుకున్నారు. బ్రాహ్మణస్వామి వారిని తమ ఉపదేశముతో అనుగ్రహించారు. అతడు ఋషికుల సంపన్నుడని తెలిసి వారికి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని గణపతి పేరు పెట్టగా, గణపతిని వారు నాయనా అని పిలిచారు. ఇలా ఓం నమో నారాయణాయ అను మంత్రంలో రమణ నామం గురు పరంపర కాగా, నాయన పదం గణపతి పరం అయింది. ఇరువురు దైవాంశ సంభూతులను దానికి ఇది నిదర్శనం. ఈ సమాగమం మానవాళి పురోగతికై ఈశునిచే సంకల్పించబడినది. తపస్వరూపము తెలియజేయమనుటలో నాయన దృష్టి రమణోపదేశమును జగతికి తెలియజేయుటకే అని గ్రహించాలి. యద్దీపాద్రమణాఖ్యాద్వ్యాప్తం గాణపతీషు వాణీభిత్తుషు ధత్తే గీతా చిత్ర విలాసం యచ్చింతా స్థిరముక్త్యైర్ బ్రహ్మైతద్రమణాఖ్యం మామావృత్య సమంతాదానందే నిదధాతు. ఎయ్యది రమణుడను దీపము నుండి వెలిగి గణపతి వాక్కుల నిడిగోడలందు వ్యాపించి గీతయై చిత్రరూపములను ధరించుచున్నదో, దేని చింతనము ముక్తికి కారణమగునో, ఆ రమణ బ్రహ్మము నన్నావరించి ఆనందమున ముంచుగాక. పై శ్లోకములను బట్టి శ్రీరమణుల వాక్స్వరూపమే గణపతి అని ఆయన తెలియచేస్తున్నారు. వేద సంస్కృతి స్థాపించాలన్న గణపతి ఆశయము శ్రీరమణ దర్శనంతో నెరవేరింది. ఆత్మబోధను వ్రాసిన ఆదిశంకరులు సౌందర్యలహరిని ఎలా వ్రాసారో అలాగే విశ్వమీమాంస వంటి వేద దర్శనాన్ని వ్రాసిన నాయన శాక్తేయుల విధానంలో ఉమాసహస్రం వ్రాసారు. ఇది తంత్రమంత్ర వేదాంతముల సమన్వయ సారమని చెప్పవచ్చును. 1000 శ్లోకాలు గల ఈ గ్రంథరాజాన్ని 20 రోజులలో ముగించారు. బ్రొటనవేలు పుండవటంతో ఆఖరి 300 శ్లోకాలను ఆఖరి రోజున 4 లేఖకులకు ఆసువుగా చెబుతూ శ్రీరమణుల సమక్షాన 4 గంటల కాలంలో రాత్రి 8 గంటల నుండి 12 గంటల లోపున అరుణాచలం కొండపై గల చూతగుహలో ముగించారు. గ్రంథం ముగిసిన వెంటనే శ్రీరమణులు కనులు విప్పి, నేను చెప్పినదంతయూ గ్రహించితిరా అనగా, చిత్తము, మీరు చెప్పినదంతయూ లిఖించబడినది అని నాయన సెలవిచ్చారు. ఇది వారు దేహాత్మ భావములకు అతీతులని తెలియజేయుచున్నది. దర్శితం రమణస్యర్షేర్ యావద్వాక్వైర్ మితాక్షరం. శ్రీరమణ మహర్షి మితాక్షర వాక్యములచే ఎంతవరకు దర్శనమయ్యెనో అది అంతయు ప్రదర్శించి తిని అని వారు చెప్పడంలో వారి గురుభక్తి ఎంతటి గొప్పదో తెలియగలదు. ఈ గ్రంథరచనా కాలంలోనే వారిరువురు జన్మాంతర సోదరులను దర్శనం నాయనకు కలిగింది. ఆ శ్లోకం ఇది: భగవతి నిజౌ సాక్షాత్ పుత్రౌ బృహస్పతి పావకౌ గణపతి గుహావేతౌ వేషాంతర వ్యవహారతః భరతధరణీఖండే హేతోః కృత సంభవౌ కలకలయుతే కాలే దేవి వ్యథాః కథయద్ధృతం. అమ్మా భగవతి, నీ పుత్రులైన బృహస్పతి పావకులు, అగ్ని గణపతి, గుహ గణపతిముని రమణ మహర్షి అవతారములందు భారత భూఖండమున కోలాహలయుతమైన ఈ కాలమునందు ఏం జన్మింపచేసితివో దయయుంచి చెప్పుము. నాయన రాకతో మౌనాన్ని వర్జించిన మహర్షిలో కొంత మార్పు వచ్చింది. ఆయన జనులతో కలియుట మాట్లాడుట జరిగేవి. నాయన సహచర్యంతో ఆయన సంస్కృత భాషయందు ప్రావీణ్యత పొంది వారి ప్రోద్బలంతో అరుణాచల పంచరత్న స్తుతి వ్రాసారు. తరువాత వ్రాయబడినది ఉపదేశ సారం. ఇలా ఒక మహదాచార్యుని జగతికందించారు నాయన. వారి సందేశాన్ని ప్రజలకు తెలియచేశారు. మేఘము అనే అంధకారం వెనుక మెరుపులో, ఇటు సృష్టిలో అటు తనువులో అంతర్లీనమై ప్రకాశించే విద్యుత్ శక్తియే ఇంద్రాణి. కావుననే ఆమె వజ్రవైరోచని అయినది. విశ్వపరంగా నేనుగా వెలిగే ఇంద్రుని శక్తి ఈమె. అతడే ఈశ్వరుడు. ఈ సత్యాన్ని తెలియజేస్తూ వ్రాసిన అద్భుత కావ్యం ఇంద్రాణి సప్తశతి. దీనిని కూడా అరుణాచలంలోనే వారు వ్రాసారు. ఆయన ప్రతిరోజు శ్లోకాలు వ్రాసి చదువుతున్నప్పుడు ఆకాశమున ఆమె మెరుస్తూ ఆమోదాన్ని తెలిపేది. ఇందు 700 శ్లోకాల్ని వ్రాసారు. 25 శ్లోకాలు ఒక స్తబకం చొప్పున ఒక్కొక్క ఛందస్సులో వ్రాసారు. ప్రతి శతకానికి వైదిక దేవత నామం పెట్టారు. ప్రతి స్తబకంలోనూ 2వ, 24వ శ్లోకాలలో భారతదేశ రక్షణ, భారతీయుల భద్రత కోరబడింది. అలనాటి స్వాతంత్ర్య ఉద్యమకారులలో ఆ శక్తిని జాగృతం చేస్తూ వారు వ్రాసిన శ్లోకాలివి. జగతాం చక్రవర్తి న్యసితస్తై కటాక్షః జలదో భక్తిభాజాం శిఖినాం నర్తనాయ సుకృతి కోపి నాట్యే బహుళే తత్ర మాతః జగతే సారభూత నుపదేశాస్కరోతి. ఓ మాత ఇంద్రాణి, నీ నల్లనైన కటాక్షము భక్తుల నెడి నెమళ్లకు నాట్యము కొరకు మేఘమగుచున్నది. విస్తారమైన ఆ నాట్యములో నొకానొక పుణ్యపురుషుడు శ్రీరమణ మహర్షి జగత్తు కొరకు శ్రేష్టమైన ఉపదేశము చేయును. వారికి నీ శక్తి నిమ్ము. అపరోనవ్య కావ్యాన్యనవద్యాని ధన్యః విదధాత్య ప్రయత్నాద్భుత భోగక్షమాణి. ధన్యుడగు మరియొకడు గణపతిముని, పండితుల యాస్వాదము కొరకు అప్రయత్నముగా అనింద్యమైన నూత్న కావ్యములను రచించును. అతనికి నీ శక్తి నిమ్ము. ఇతరో భాగ్యశాలి రమణీయై ప్రసంగై వితనోతి స్వజాతిం జగతి శ్రేష్టనీతిం. భాగ్యశాలి అయిన ఇంకొకడు ఆల్కాటు దొర రమ్య ప్రసంగములచే జగత్తునందు తమ జాతి వారిని శ్రేష్టమైన నీతిమంతులుగా చేయును. వారిని ఆదుకొమ్ము. జగతాం మాతరేకో మహసా పుణ్యశాలి విధుతారిహి స్వదేశం కురుతే వీతపాశం. పుణ్యాత్ముడైన మరి ఒకడు గాంధీ మహాత్ముడు తన తేజస్సుచే శత్రువులను భారద్రోలి నిజ దేశమును దాస్యబంధనము నుండి విడిపించుచున్నాడు. వారికి నీ తేజము నిమ్ము. వర ఇంద్రాణీ సాధుర్భత విస్మృత్య విశ్వం రమతే సిక్తగండః ప్రమదాశ్రు ప్రతానైహి. ఓ ఇంద్రాణి, సాధువైన మరి ఒకడు అరవిందులు విశ్వమును మరచి ఆనంద భాష్పములచే తడుపబడిన చెక్కిళ్లతో క్రీడించుచున్నాడు. వారిని జాగృతము చేయుము. ఇలా నాయన స్తుతిని చదువుతూ ఉంటే ఎంతటి దైవశక్తిని విశ్వవ్యాప్తం చేసి భారతీయుల రక్షణకు తన తపస్సుని ధారపోసారో తెలుస్తుంది. ఇక శరణాగతి అంటే నాయనయే ఒక నిర్వచనం. జీవితంలో శరణాగతి ఒకే ఒక్కసారి జరుగుతుంది. అందు నాశనమయ్యేది మనస్సు. ఆ తరువాత శిష్యునిలో ప్రవహించే శక్తి తేజములు గురునివే. తానంటూ మరి ఒకడు మిగులడు. శ్రీరమణ గణపతుల గురు శిష్య బాంధవ్యంలో ఇది ముఖ్యంగా గమనించాలి. ఒకసారి వారు అరవిందాశ్రమం వెళ్లారు. శ్రీమాతను దర్శించారు. ఇరువురు ధ్యానంలో గంటసేపు గడిపారు. ఆ తరువాత శ్రీమాత అన్న మాటలివి, ఐ హ్యావ్ నాట్ గాన్ సో డీప్ ఇన్ ధ్యాన విత్ ఎనీబడీ సో ఫార్. అరవిందులు నాయనయందు సాక్షాత్ గణపతినే చూశారు. అచటి భక్తులు నాయన అరవిందాశ్రమంలోనే ఉండిపోతే బాగుణ్ణు అని అనుకున్నవారై నాయనను శ్రీమాతపై 4 శ్లోకాలు చెప్పమన్నారట. వారి అభిప్రాయం గ్రహించిన నాయన ముందుగా, వందే శ్రీరమణర్షేరాచార్యస్య పదాబ్జం యోమే దర్శయదీశం భాంతం ధ్వాంతమతీత్య అంధకారమున కావల ప్రకాశించు ఈశ్వరుని నాకు చూపిన ఆచార్య శ్రీరమణ మహర్షుల పాదారవిందములకు మ్రొక్కుదును అనే శ్లోకాన్ని చదవగా శరణాగతి రహస్యాన్ని తెలుసుకొన్నారచటి భక్తులు. ఉత్తమమైన గురుదర్శనం ఎంత దుర్లభమో అటులనే ఉత్తమమైన శిష్యదర్శనం కూడా అంతటి దుర్లభము. ఈ విషయంలో శ్రీరమణ గణపతులను ఒకే కాలంలో చూసిన రమణ భక్తులు అదృష్టవంతులు. శ్రీ భగవాన్ గణపతిని నాయన అని పిలిచేవారు. అందు పితృభావం కానవస్తుంది. తనకన్నా ఒక వత్సరం పెద్ద అయిన గణపతిని ఇలా గౌరవించడం భగవాన్కే చెల్లుతుంది. సాధారణంగా గురువు శిష్యుని గౌరవించడం మనకి తెలియదు. ఒక రకంగా ఆలోచిస్తే నాయన గురుస్వరూపాన్ని ఈ పేరుతో శ్రీరమణులు తెలియజేశారా అని అనిపిస్తుంది. ఏది ఏమైనా వారికి వారే సాటి. పచ్చయ్యమ్మన్ కోవెల వద్ద ఉమా సహస్రం చదువుతున్నప్పుడు శ్రీరమణుల ఫాలభాగాన్ని ఉల్క వంటి తేజపుంజం 6 సార్లు తాకడం చూసిన నాయన ఆయన స్కందాంశ సంభూతుడని తెలిసి ఉపాసనా సౌలభ్యమైన ఓం వాచద్భువే నమః అను మంత్రాన్ని శ్రీరమణ మంత్రంగా తెలిపి శ్రీరమణ గీతయందు దాన్ని పొందుపరచారు. నాయన గ్రంథాలలో రమణ తత్వమే అధికంగా కానవస్తుంది. ముఖ్యంగా కొన్ని శ్లోకాలు చిరస్మరణీయాలు. చిత్తమణియో విత్తం య ఇదం మూల్యే ప్రపంచతోప్యధికం హృదయ గుహాయాం నిహితం జానీతే స విజహాతి బహిరాశాః. చిత్తము అనగా చిత్తు దహరాకాశమున అరుణరూపమై ఉన్నది. అది ప్రపంచాధిక మూల్యం కలది. దానిని తెలిసిన వాడు విశ్వమును వీడి సంపూర్ణ కాముడగును. సంకల్పే సంకల్పే చిచ్చక్తిం మనసి విస్ఫురంతీం త్వాం య ఉపాస్తే సజనస్తే గృహ్ణాతి మహేశవల్లభే చరణం. మనసునందగు సంకల్పాలకు మూల జ్యోతిని ఎవడు ధ్యానము చేయునో వాడు అమ్మా నీ పాదములనాశ్రయించును. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. అర్చన పూజ చేయునప్పుడు పరమేశ్వరి రూపమునందు ఇష్టదేవతయందు కానవస్తుంది. స్తోత్రము చేయునప్పుడు ఆమె శబ్దరూపం దాల్చుతుంది. చింతనయందు ఆమెయే ప్రాణగతమగుతుంది. తత్వ విచారమున ఆమె సర్వవ్యాపిని సర్వగతముగా ప్రకాశిస్తుంది. వైదిక మంత్రే భావవతి, తాంత్రిక మంత్రే నాదవతి, శాబర మంత్రే కల్పవతి, సన్నత మంత్రే సారవతి. వైదిక మంత్రమున ఆమె భావప్రధాన శక్తి అవుతుంది. తాంత్రిక మంత్రమున ఆమెయే నాదవతి, శాబర మంత్రమున కల్పతరువు. ఎప్పుడూ మంత్రమునందుండు వారియందు అనగా హృదయ నిష్ఠయందుండు వారలకు ఆమె సారవతి. ఇలా వ్రాసుకుపోతూ ఉంటే ఎన్నో శ్లోకాలున్నాయి. ఆయన రచనలన్నీ మణిపూసలే. అందు ఎంపిక అసాధ్యము. 20/8/1922 నాడు అరుణాచలంపై చూతగుహలో ఉంటూ ఉండగా ఆయనకి కపాల మోక్షమైనది. దానిని వారు ఇలా తెలియచేశారు. ఆదివారం పగలు 3 గంటలు మొదలు రాత్రి వరకు కుండలినీ శక్తి ఉద్రేకించి సహస్రారమును పూరింపచేసి విద్యుచ్ఛక్తి సముద్రంలో ముంచివేసినది. నాకేమీ తోచలేదు. శరీరము నిలుచునని ధైర్యము లేకపోయింది. మాట్లాడుటకు కూడా శక్తి లేకపోయింది. ఇట్లుండా రాత్రి 8 గంటలకు గుహలో శిరః కపాలములు 2 పాకబలముచే కొంచెము సందు ఇచ్చినట్లు పట్టులో లూజు అయినది. బ్రద్దలు అయినట్లు చెప్పినను చెప్పవచ్చును. ఇదియే కపాలమోక్షము. ఇది ఒక గ్రంథి భేదము వంటిది. ఇదియే చిన్నమస్తా తత్వమని తలచెదను. తరువాత శక్తి గ్యాసువలే శిరస్సు నుండి బయటకు 3 నిమిషముల వరకు వచ్చినది. ఇప్పుడు విద్యుచ్ఛక్తి ధారాళముగా త్యాగగతులు చేయుచున్నది. తల వద్ద మీదుగా తగలకుండా చేయి ఉంచిన శక్తి ప్రవాహము గ్యాసువలే తెలియచున్నది. అది భౌతిక విద్యుత్ శక్తితో శారీరక విద్యుత్ శక్తి కలిసినది. లోతుగా విచారించిన జ్ఞానమార్గమునందు చెప్పబడిన హృదయ విద్యయే తాంత్రికులు చెప్పే కపాల భేదమని తెలియగలదు. ఈ సిద్ధి లభించిన తరువాత నాయన 13 సంవత్సరాలు జీవించారు. చరిత్రలో ఇది ఒక విశేషం. సత్యదర్శనం పొందినవాడు మహర్షి. ధర్మ సంస్థాపనకు అతడు సూత్రధారి. పూర్వం కులగురువులుగా ఋషులు ఆస్థానములందుండుట మనకి తెలుసు. కావుననే ఆర్యులు ఋషికుల సంపన్నులనియూ వేద సంస్కృతిని వారు నిలిపిరనియూ దానిని కాపాడుట మన ధర్మమనియూ నాయన చెప్పేవారు. దానికై వారు నిత్య యజ్ఞం చేశారు. మన చరిత్రలో ఏ ఋషి చరిత్ర గమనించినా నాయనలా ఉద్యమించిన వారే. అయితే శ్రీరమణ భగవాన్ పాత్ర వేరు. ఆయనది సాక్షీభూత స్థితి. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాన్మై. నిరాధారమై ఆకాశముతో సమానమై పరిపూర్ణమై శబ్దశూన్యమై గురుస్వరూపమై వెలుగు ఆ పరబ్రహ్మము నాకు స్ఫురించుగాక. ఇది భగవాన్ స్వరూపం. కానీ విచిత్రమేమిటంటే ఆయనకి మహర్షి పేరు పెట్టారు నాయన. శ్రీరమణ 44లో ఖగవాహన భాషిత తత్వవిద వృషవాహన మౌన రహస్య భృత. భగవానుడైన శ్రీకృష్ణుడు చెప్పిన గీతాతత్వ విధానము ఎరింగి వృషవాహన మౌనతత్వాన్ని భరించినవాడు శ్రీ భగవాన్ అని చెబుతూ వారు మౌని అని పరోక్షంగా తెలియచేస్తున్నారు. మౌనము వహించిన వాడు కదా మౌని. లోతుగా ఆలోచిస్తే వారు మౌని, వీరు మహర్షి అని అనిపిస్తుంది. వేదం సత్యాన్ని పరోక్షంగా చెప్తుందట. అలాగా వీరిరువురి పేర్లు తారుమారైనా పరోక్ష జ్ఞానంతో దర్శించిన వారికి ఒకరు విష్ణు అంశ సంభూతుడని నాయన, మరి ఒకరు శివాంశ సంభూతులని శ్రీరమణులు అర్థమవుతుంది. ఇటువంటి అవతార ద్వయం లోకంలో కనిపించటం అరుదు. కావ్యకంఠ గణపతి ముని గొప్ప పండితుడు. శాస్త్రాలని బాగా అధ్యయనం చేసినవారు. భగవాన్ అంతటి విద్వాంసులు కారు. అయినా వారి గురించి నాయన ఇట్లా అనేవారు, భగవాన్ అనుగ్రహమే లేకపోతే శాస్త్రాలలోని మర్మాలు అవగాహన కావు. వారి నోటి మాట ఒక్కటి చాలు ఎంత క్లిష్టమైనదన్నా తేట తెల్లమవటానికి. టీకే సుందరేశ అయ్యర్.